రెండో ఫ్లోర్లోకి వెళ్ళారు. ఇదంతా వెండి సామగ్రి ఉండాలట అందులో. వెండి కంచాలు, వెండి కొంచాలు, వెండితో చేసిన మంచాలు, వెండితో చేసిన కుందులు, దీపపు కుందులు, ఎంతంత దీపపు కుందులు ఉండేవిటండి వాడి ఇంట్లో. ఆ దీపపు కుందులు కూడా ఎలాగో తెలుసా, ఒక ఆడమ్మాయి నమస్కారం చేస్తున్నట్టుగా తయారు చేయించుకున్నాడు ఒక విగ్రహం. వెండితో తయారు చేసిన విగ్రహానికి పైన ఒక అమ్మాయి ఇలా చేతులతో ఎత్తుతుంది కుందిని, ఆ కుందిలో నూనె పోసి దీపం వెలిగిస్తారు. వాటిని సాలభంజికలతో కూడిన దీపపు సెమ్మెలు అంటారు. ఏకంగా 100 కేజీల వెండితో తయారు చేయించిన కుందులు ఉండాలట అక్కడ, 100 కేజీల వెండి. అటువంటి కుందుల దగ్గరికి చూశాడు, కుందులు లేవు, కంచాలు లేవు, గ్లాసులు లేవు, సంధ్యావందన వరుచుకునే పళ్ళాలు లేవు, మంచాలు లేవు, మొత్తం వెండంతా మొండైపోయింది. సర్వనాశనం చేశాడు వాడు. ఎడబో ఎన్ను కదా మేడలో మంజిష్ఠి పెను పండువునైన కట్టనైతి. ఎంతకు ఏ యుగురు ఓడి కటీర మెక్కె నొక్కో బంగారు వన్నెల పట్టు చీర. ఇక ఈయన ఏడవడం మొదలెట్టాడు. మేడలో పెట్టిన మంజిష్ఠి ఏమైపోయింది? పండగనాడు కూడా కట్టుకోలేదు అంత గొప్ప పట్టు వస్త్రం, అది పోయిందా? ఇంతకీ ఏ వేశ్యామణి నడుం మీదకెళ్ళిందో, నీకోసం నేను తెచ్చిన లక్ష వరహాలు ఖరీదు చేసే గొప్ప బంగారు జరీ అంచు పట్టు చీర, ఆ పట్టు చీర ఏదో రూపాగ్రహాలు కట్టుకుందో. దీపావళి నాడు కూడా వెలిగించడానికి వీలు లేకుండా దాచానన్నావు వెండితో తయారు చేసినటువంటి బంగారపు పూత పూయబడినటువంటి దీపపు సెమ్మెలు. ఆ సెమ్మెలు ఏమైపోయాయో ఇప్పుడు నా దెమ్మ తిరిగిపోతుంది తలుచుకుంటే. ఒక్కనాడు వెండి కంచంలో అన్నం పెట్టేవటే, వెండి మంచం మీద పడుకుందాం సెకండ్ ఫ్లోర్కి వెడదామంటే ఎందుకండి? ఇవాళ పండగ కాదు కదా, దండగాని కింద పడుకోబెట్టి చాప మీద పడుకోబెట్టావు నీ దుంపదేగ అంటే ఆయన కోపం వచ్చి తిడుతున్నాడు. నేను తిట్టకూడదు కానీ ఆయన బాధ నేను కూడా చెబుతున్నాను పాపం. ఇప్పుడు మూడో ఫ్లోర్లోకి వెళ్ళారు. ఈ మూడో ఫ్లోర్ అంతా బంగారపు సామాగ్రి ఉండాలట. ఇక్కడ బంగారపు కంచాలు కొంచాలు అన్నీ వెళ్ళిపోయాయి. ఇక నాలుగో ఫ్లోర్లోకి వెళ్ళారు. ఇక్కడ మొత్తం అన్ని ముత్యాలు నవరత్నాలు మొదలైన వాటితో ఉండవలసిన వస్తువులు ఉండాలి, అవీ లేవు. అక్కడ నుంచి 5వ ఫ్లోర్లోకి వెళ్ళారు. ఏనుగు దంతములతో తయారు చేసినటువంటి రకరకాల వస్తువులు ఉండేవి అక్కడ. ఏనుగు దంతాలతో తయారు చేసినవి చాలా ఖరీదు. దంతంతో తయారు చేసిన పెద్ద మంచం ఏది, దంతంతో తయారు చేసిన కుర్చీ ఏది, అవీ లేవు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళారు. 6 అంతస్తులో ఉయ్యాలలు ఉండేవిట. 6 అంతస్తులు కూర్చుని అన్ని ఉయ్యాలలు ఊగేవారు. అక్కడ ఏంటంటే చుట్టూ కదా గోడలు ఉండవు, ఓపెన్ ప్లేస్ అది. ఆ పై ప్రాంతంలో స్లాబ్ పోసి వదిలేసినట్టున్నారు. అక్కడ కొక్కేలు ఉంటాయి. ఆ కొక్కెములకు ఒక వెండి ఉయ్యాల, ఒక బంగారపు ఉయ్యాల, మళ్ళీ ఉయ్యాలలో మెత్తని హంసతూలిక తల్పం వేసుకుని అప్పుడప్పుడు ఊగేవాడు ఈయన. ఏది ఉయ్యాలనేవి? బంగారపు ఉయ్యాల కొళక్కి, వెండి ఉయ్యాల కొళక్కి, ఏదీ కనపడటం లేదు. దాంతోపాటు అక్కడ ఉండవలసినటువంటి రకరకాల కుర్చీలు, అంటే తూగుడు కుర్చీలు అనమాట. కుర్చీలు ఇలా కూర్చుంటే వెనక్కి ముందుకు ఊగితే చూసారా, అటువంటి కుర్చీలు కూడా బంగారంతో చేయించుకున్నాడు ఆయన. కుర్చీలు మొదలైనటువంటి ఆసనాలన్నీ పోయాయి. ఇంకా 7 అంతస్తులు ఉంటాయి. ఇవన్నీ ఏమిటనమాట, తివాచీలకి సంబంధించినవి. కాశ్మీర దేశపు తివాచి, అరబ్ దేశం నుంచి తెచ్చిన తివాచి, కాలిఫోర్నియా నుంచి తెచ్చిన తివాచి, ఇలా రకరకాల దేశాల నుంచి ఖరీదైనటువంటి తివాచీలు తెచ్చాడు ఆయన. అవే కొన్ని కోట్లు ఉంటాయి, అవి పోయాయి. మొత్తం మీద 7 అంతస్తులు వెతికితే గాలి మాత్రం మిగిలింది ధారాళంగా వస్తూ, ఇంకేం మిగలలేదు. ఈయన నెత్తి మొత్తేసుకుని భార్యని ఏమనలేక తిట్టలేక ఏడ్చి చిట్ట చివరికి ఎరుపెక్కిన కళ్ళతో, చాలు ఇక చచ్చినాడు నా పాలికింక కొడుకు గుణనిధి అనువాడు కుల విషంబు, చాలు నా కొడుకు గుణనిధి అనేవాడు నా వంశానికి ఒక విషం, ఈ నీచుడు నా దృష్టిలో చచ్చినాడే వీడు, వీడు చచ్చిపోయినట్టే లెక్క. ఏ నివాపాంజలుల నిత్తుని పుడా, ఇప్పుడే వీడికి తిలోదకాలు ఇస్తాను. వీడు చచ్చిపోయాడు, ఎవరక్కడ దర్భలు తిండను కానీ శిష్యులు దర్భలు తెచ్చారు, నువ్వులు తిండన్నాడు నువ్వులు తెచ్చాడు, నీళ్లు తెమ్మన్నాడు నీళ్లు తెచ్చారు వాళ్ళు. దర్భలు నేల మీద పరిచి చచ్చిపోయాడు నా ఒక్కగానొక్క కొడుకు గుణనిధి అనేవాడు, వాడికి ఇప్పుడే తిలోదకాలు ఇచ్చేస్తున్నాను అని సంకల్పం కూడా చెప్పేసి మూడు పిండాలు పెట్టించి ఆ పిండాల మీద దర్భలు నువ్వులు నీళ్లు అలా విడిచిపెట్టాడు. నువ్వులు నీళ్లు విడిచిపెట్టడాన్ని తిలోదకాలు ఇవ్వడం అంటాం. చచ్చినాళ్ళకి ఇస్తారన్నమాట, ఇలాంటి రోజుల్లో ఇస్తారు. అలా తిలోదకాలు పోసేసి వెంటనే నెత్తి మీద స్నానం చేసి వసే దౌర్భాగ్యాలు అయ్యా రాలే, నీ వల్లే నా కొడుకు పాడైపోయాడు, నువ్వు నీ కొడుకు నా వంశాన్ని నాశనం చేశారు, నువ్వు ఒక్కనాడైనా నీ కుమారుడు ఇన్ని వెకిలి వేషాలు వేస్తున్నాడు చదువుకోలేదు పాడైపోయాడని చెప్పి ఉంటే నా కుమారుణ్ణి ఏనాడో నేను సక్రమమైన మార్గంలో పెట్టుకునేవాడిని, మంచి మా దారిలో పెట్టుకునేవాడిని. నువ్వు చేజేతులారా వాడి యొక్క అపరాధములు దాచి దాచి పాడు చేసావు, ఈ అపరాధం నీది, నీలాంటి పెళ్ళం ఉన్నా చచ్చిన ఒకటే, మనం బాగుపడాలంటే ఇలాంటి పెళ్ళాన్ని విడిచిపెట్టి ఇచ్చని శాస్త్రం చెబుతున్నది. ఇంత మోసం చేసి నమ్మిన మొగుణ్ణి నట్టేట్లో ఉంచావు గనక నీకు ఇదే విడాకులు ఇచ్చేస్తాను, విడాక్ 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 అన్నాడు. అంతే విడిచిపెట్టేశాడు. కొద్ది రోజుల్లో మళ్ళీ పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టేశాడు. అంటే అంత కఠోరమైన కాలం అది. ఈ తప్పుని క్షమించలేకపోయాడు ఆయన. ఆయన చేసింది మంచిగా చెడ్డానికి పక్కన పెడితే ఈవిడ మాత్రం చేజేతులారో కొడుకుని పాడు చేసుకుని తన బతుకుని కూడా పాడు చేసుకుంది. పాపం ఏం లాభం చివరికి. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత గుణనిధి గారి చెవిలో పడింది ఈ వార్త. ఎవరో చెప్పారట, మీ నాన్నగారు మీ అమ్మని మెడబట్టు గెంటేశాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, నీవు బతుకుండగానే నీవు చచ్చిపోయిన వాడు అని జమ కట్టి నీకు పిండం పెట్టాడు, నీకు తిలోదకాలు ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళావంటే నిన్ను చంపి పిండం పెడతాడు, నీకు గండం వస్తుంది, హో ఎక్కడికన్నా అన్నారట. వీడికి తెలుసు వాడు నాన్న గురించి, వాళ్ళ నాన్న ఎంత శాంతంగా ఉంటాడో తేడా వస్తే అంత ప్రమాదకారి అని తెలుసు గనక ఇంక ఇంటికి వెళ్లకుండా జోదశాలలో ఉండిపోయాడు. ఉన్న డబ్బులన్నీ అయ్యేదాకా పేకాటరాయళ్ళు గదిలో ఉండనిచ్చారు. ఉన్న డబ్బు పోయాక వీడు డబ్బు పోయిందిగా అయినా ఈ జోదం మీద మమకారం పోక ఈ పేకాటరాయళ్ళు దరఖాతు నిలబడి రెండయ్యి మూడయ్యి అండం మొదలెట్టాట. దాంతో వాళ్ళు నెత్తిమెత్తన్ని బయటికి గెంటేశారు. ఓరి దౌర్భాగ్యుడా, ఉన్న డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా మాకు కూడా సలహాలు ఇస్తావుట గెట్టవుట అన్నారు. దాంతో వాడి ఇంట్లోంచి జోదశాలలోంచి బయటకు వచ్చాడు. మూడు రోజుల పాటు మలమల మాడిపోయాడు వాడు. డబ్బున్న రోజుల్లో అందరూ స్నేహితులే, వీడి డబ్బుని బాగా స్వీకరించారు, తిన్నారు, అనుభవించారు. ఇప్పుడు వీడికి డబ్బు పోయింది, ఇల్లు లేదు, తండ్రి ఇంట్లోంచి గెంటాడని తెలిసాక ఒక్కళ్ళు అప్పు పెట్టలేదు, ఇంత పప్పు అన్నం పెట్టలేదు, అప్పు లేదు పప్పు లేదు, చివరికి వీడికి ఉప్పు వచ్చింది, అసలుకే అసలు వచ్చింది. దాంతో ఇంకా ఊళ్ళో ఉండలేమనుకున్నట్టు వాడు. అందరూ నన్ను చూసి ఛీ అంటున్నారు. నాతో కలిసి మెలసి తిరిగిన స్త్రీలు కానీ పురుషులు కానీ, నా ఐశ్వర్యం అనుభవించిన వాళ్ళు కానీ, నాతో కలిసి తాగిన వాళ్ళు కానీ ఒక్కడు నా మొహం చూస్తున్నారా? ఇప్పుడు అర్థమైంది నాకు, డబ్బు లేకపోతే మనిషికి ఎంత అధపాతాళ స్థితి వస్తుందో. డబ్బు ఉన్నప్పుడు అందరూ మనవాళ్ళే, డబ్బు పోయాక మన ముఖం ఒక్కళ్ళు చూడరు. అందుకే కష్టపడి పురుషుడు అర్థం సంపాదించాలని శాస్త్రం చెబుతోంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీ దగ్గర ఒక రూపాయి ఉంటే అందరూ మీ మిత్రులే, రేపొద్దున డబ్బు పోతే ఒక్కడు మీ ముఖం చూడరు. డబ్బు లేని రోజుల్లో ఎవడు చూస్తాడంటే, చూస్తాం కదా, మన జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాం మనందరం కూడా. ఈ విషయంలో నన్ను మించిన అనుభవజ్ఞుడు మరొకడు లేడు. కాబట్టి ఇప్పుడు అందరూ గురువుగారు గురువుగారు అంటారు, కానీ ఒకనొకప్పుడు ఈ గురువుగారు ఇంటికి వస్తే అన్నం పెట్టాలేమో, వీడికి కాఫీ ఇవ్వాలేమో అని మెడపడ్డ గంటేసిన వాళ్ళే ఉంటారు. ఈ సృష్టి రహస్యం అది. అందుకనే జ్ఞానులు జాగరూకులై ఇటు అర్థము సంపాదిస్తారు, ఈ అర్థము సంపాదిస్తారు. అర్థం అంటే చదువు అని ఒక అర్థం, అర్థం అంటే ధనం అని ఒక అర్థం, రెండూ సంపాదించాలి. లేకపోతే జీవి వ్యర్థుడవుతాడు. మహానుభావుడు చెన్నయ్య సూరి గారు పంచతంత్రంలో మిత్రభేదాన్ని అనువాదం చేస్తూ అర్థము పురుషార్థముల లోపలనుత్తమము అంటాడు ఆయన. అర్థము ధనము ధర్మ అర్థ కామ మోక్షములనే ఈ నాలుగింటిని పురుషార్థాలు అంటారు కదా. చతుర్విధ ఫల పురుషార్థములు అంటే ఏమిటి? నాలుగు రకములైన పురుషార్థములు ఉన్నాయి. ఆ పురుషార్థములలో మొదటిది ధర్మము, రెండవది అర్థము, మూడవది కామము, నాలుగవది మోక్షము. ఈ నాలుగింటిలో అర్థం ఉత్తమోత్తమం, కానీ మనిషి ధర్మం తప్పకుండా అర్థాన్ని సంపాదించాలి అని అద్భుతమైన సందేశం ఇచ్చాడు. నేను ఆ సందేశం చదువుకోలేదు, అందుకే నా జీవితం పాడు చేసుకున్నాను. మా నాన్న ఆస్తి తగలబెట్టాను, మా అమ్మకు కూడా అన్యాయం చేశాను, మా అమ్మని మా నాన్న విడిచిపెట్టాడంటే కారణం నేనే, ఇప్పుడు నేనేం చెయ్యను, ఈ ఊళ్ళో అన్ని అవమానాలే, ఇంకిక్కడ ఉండలేను, పైగా ధనము నిప్పత్సరము భువిద్యయూహళ్ళకి పెట్టసాగెడు చేయి చేపెట్టగలదే ఏమి చేయుదు నింకనే నెతటికేగుదు. నా దగ్గర ధనమా లేదు, చదువా ఎంతో పూర్వమే శూన్యం, హుళక్కి అంటే ఏమీ లేదు, శూన్యం అని అర్థం, చదువు లేదు ధనము లేదు, ఇది వరకు అందరికీ పెట్టాను, ఇప్పుడు అడుక్కుని ఎలా బతుకుతాను, భిక్షాందేహి అని ఉన్న ఊళ్ళో యాచిస్తే అందరూ నన్ను చూసి నవ్వరా, ఆ పని చెయ్యలేను. అందుకే జీవితంలో చదువైనా ఉండాలి ధనమైనా ఉండాలని మా అమ్మ చెప్పింది. మా అమ్మ రోజు చెప్పేది నాకు, చదువుకోను అయినా అనేది. నేను చదువుకున్నానా, ఎంత పవిత్ర ముసలిలో పుట్టాను, ఈ దరిద్రపు వ్యసనములు నాకు ఎలా వచ్చాయో కదా, నా కర్మయోగం వల్ల, బ్రహ్మరాత వల్ల ఇలాంటి నీచమైన అలవాట్లు నాకు వచ్చాయి. ఒక అద్భుతమైన పద్యం చెప్పాడండి ఇక్కడ మాత్రం, అదేమిటో తెలుసా, నచోరహార్యం నచరాజకార్యం నభ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయీకృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అన్ని ధనాల్లోకి గొప్పధనం విద్య, చదువుకున్న చదువు చాలా గొప్పది, దీన్ని దొంగలు ఎత్తుకుపోలేరు. జేబులో ఉన్న డబ్బులంటే ఎత్తుకుపోతారు కానీ దొంగలు. ఒక ఆయన పర్సు పట్టుకెడుతుంటే ఆటో వాడే కొట్టేసి పట్టుకుపోయాడు. ఇంతలో ఈయన లవోదీపు అంటుంటే వాళ్ళ ఆవిడ కొంచెం మంచివాడు కనుక చూసింది ముందే, వీడు తీసుకెళ్ళి డ్రైవర్ కాళ్ళ దగ్గర వేసేట. దొంగలు మామూలు ధనం అయితే ఎత్తుకుపోతారు, కట్ట అయితే ఎత్తుకుపోతారు, కానీ చదువుకున్న చదువుని ఎవడు ఎత్తుకెడతాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నా నెత్తి మీద ఉన్న బుర్రలో ఉన్న విద్యని ఏ దొంగ ఎత్తుకెడతాడు. కాబట్టి నా చోరహార్యం, చోరులు దాన్ని ఎత్తుకెళ్ళలేదు. రాజుగారు దాని మీద పన్ను వేయలేడు, అంటే ప్రస్తుతానికి వేయట్లేదు. చదువుకుని ఎడ్యుకేషన్ పన్ను అనేది ప్రస్తుతానికి లేదన్నమాట, ఎడ్యుకేషన్ ట్యాక్స్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. కానీ కాబట్టి మహారాజులు విద్య మీద పన్ను వెయ్యరు. నా భ్రాతృభాజ్యం, సోదరుడు పంచుకోలేరు, తండ్రి సంపాదించిన ఆస్తి ఉంటే తలో కాస్త పంచుకుంటారు. అందుకే మా పెద్దలు మాకేమీ లేకుండా చేతిలో పెట్టారులేండి, విద్యని మాత్రమే పెట్టారు, డబ్బు అంటుంటే అన్నదమ్ములు మళ్ళీ కొట్టుకుంటారేమోనని. కాబట్టి అన్నదమ్ములు పంచుకోవడానికి పనికిరానిది విద్య అంటే. నచ భారకారి, డబ్బు కూడా బరువే కదా, 1,000 రూపాయలు 2,000 కట్లు అయితే కొంత పర్వాలేదు, కానీ మరీ బొత్తిగా 10 రూపాయల కట్లు ఇచ్చాడనుకోండి, 100,000 రూపాయలు కానీ 10 రూపాయల కట్లు ఎంత ఉంటాయి, దాన్ని మోసుకుంటూ పెడితే ఉన్న తలంతా ఊడిపోయి బట్టతల అవుతుంది కట్ట మోస్తే. పూర్వం ఇప్పుడంటే పర్వాలేదు కానీ కట్టలు రూపాయి కట్టలు వచ్చాక పూర్వం అంత చిల్లరే కదా, కాయిన్స్ ఉండేవి. కాబట్టి కాయిన్లు మోయడం కూడా బరువు, మామూలు ధనం అయితే బరువుగా ఉంటుంది, ఈ ధనము విద్యాధనము బరువు కాదు. ఎంత చదువుకున్నది ఏం కనబడుతుంది, ఈ కాస్త బుర్రలో 18 పురాణాలు 18 ఉపపురాణాలు భారతం రామాయణం వంటి ఇతిహాసాలు, వ్యాకరణములు, 3 భాషలు, ధర్మశాస్త్రాలు, ఇవన్నీ కాస్తలో ఉన్నాయి, వాటిని బయటికి తీయాలంటే అంత మనిషికి ఉండేది అంత ఇంతే కదా బుర్ర. ఈ బుర్రలో ఎంత ధనం ఉందండి విద్యాధనం అంటే, ఒక్కొక్కడు ఒకళ్ళ దగ్గర సంగీతం ఇది, ఈ పాప దగ్గర ఉందనుకోండి మంచి సంగీత ధనం ఉంది, ఇంకోళ్ళ దగ్గర సంగీత ధనం ఉంది, ఒక్కొక్కళ్ళ బుర్రలో వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వీళ్ళకి నేరాలు చెప్పేటటువంటి ఈ పితూరీలు ధనం ఉంది, పైశూన్యం అంటారు దాన్ని, పిశునత్వం అనే ధనం ఉన్నది, ఒక్కొక్కళ్ళ దగ్గర క్రూరత్వం ఉంటుంది టెర్రరిస్టుల దగ్గర, ఇవన్నీ కాస్త బుర్రలో ఉంటాయి. చూసారా మరి ఎంత ధనం పెట్టుకున్నామో మన బుర్రలో. కాబట్టి ఈ ధనం బరువు కాదు. ఇక లౌకిక ధనం, ఖర్చు పెడితే ఖర్చు అయిపోతుంది. మీరందరూ యాత్రకు వచ్చేటప్పుడు 10,000 తెచ్చుకుంటే ఈ రోజున 10,000కే వస్తుందండి, 1,00,000 రూపాయలు తెచ్చారనుకుందాం మీరు. అందులో మరియు కోటీశ్వరులు అయితే ఫ్లైట్లో వస్తారు, నాలంటి అమ్మాయిలు కూడా రైల్లో వస్తారు. కాబట్టి 10,000 50,000కి అవ్వట్లే ఇవాళ, ఇంతంత కట్టలు తేవాల్సి వస్తుంది. ఈ డబ్బు తెచ్చిందంత ఖర్చు పెడితే ఏమవుతుంది, ఖర్చు అవుతుంది కానీ వడ్డీ రాదు. కాబట్టి ధనము ఖర్చు పెడితే ఇక తిరిగి రాదు, కానీ విద్యాధనం అలా కాదు. వ్యయీకృతే వర్ధత ఏవ నిత్యం, నేను మీకు చెప్పే కొద్దీ నాకు బలపడిపోతుంది. పురాణం ఒకసారి చెప్పిన దానికంటే 2వసారి చెబితే ఇంకా గుర్తు, 3వసారి చెబితే ఇంకా గుర్తుండిపోతాయి. అందుకే నిత్యం చెప్పగా 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 నా బుర్రలు ఆ పాత్రలు ఆ కథలు ఆ ధర్మాలు ఇవన్నీ ఇంకా ఇంకా పెరిగిపోయి గుర్తుండిపోతున్నాయి. మొదటిసారి చెప్పేవాడు చూసి చెప్పాలి. చెప్పగా చెప్పగా కొంతకాలానికి మొత్తం దుర్యోధనుడు, దుశ్శాసనుడు, పిశంగుడు, విశల్యుడు, నూటొక్క పేర్లు చెబుతాను ఇప్పుడు. అంటే చెప్పగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, విద్యాధనం. పాడగా పాడగా గొంతు బాగుపడుతుంది. అనగననగా రాగమతిశయుల్లుచునుండు, తినగ తినగ వేము తీయగుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన. ఎంత బాగా చెప్పాడండి వేమారెడ్డి గారు. కాబట్టి ఏమిటనమాట, ఖర్చు పెట్టే కొద్దీ, ఇతరులకు చెప్పే కొద్దీ విద్య పెరుగుతుంది, తరగదు. డబ్బేమో తరుగుతుంది, ఇది పెరుగుతుంది. అందుకనే విద్యాధనం సర్వధన ప్రధానం. అన్ని ధనాల్లోకి గొప్పది విద్యాధనం. దానికి ఉదాహరణ మీ గురువుగారే. నేను నిజంగా కేవలం 2 and 4 టికెట్ పట్టుకెడతాను. మహా అయితే ఒక 500 నోటు, ఒక 20 నుంచి 25 డాలర్ల కంటే ఎక్కువ పట్టుకెడతాను. కానీ అమెరికా వెళ్ళగలుగుతున్నాం, అమెరికాలో ఫ్లారిడా వెళ్ళగలుగుతున్నాం. అందుకే ధనం అన్నిటిలోకి గొప్పధనం ఏమిటి, ధనాల్లో గొప్పధనం విద్యాధనం. తెలుగులో ఈ పుస్తకంలో శ్రీనాథుడు అనువాదం చేస్తూ, చోర బాధాధికము చే చోరవోవు, చోర బాధాధికము చే చూరవోవు, ధనము ధనమౌని ఎన్ని చందముల దలప నరునకెప్పాట విద్యాధనం వధనము. నరునికి నిజంగా ధనం విద్యాధనమే. దొంగలు మొదలైన వాళ్ళ చేత అపహరణకి గురయ్యే ఈ పనికి వాళ్ళ ధనం ధనమా? కాదు కాదు, ఆ ధనం ధనము కాదు, చదువే నిజమైన ధనం. ఆ చదువు లేకపోయింది అని బాధపడ్డాడు ఆయన పాప. ఇప్పుడేం చేయగలను నేను, వెనక్కి వెళ్ళలేను. జీవితం ఇప్పటికే అయిపోయింది, పరాకాష్ఠకు వచ్చింది. కాబట్టి ప్రాత రోజులు రావు, బాల్యం రాదు, అదంతా పాడయ్యింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ ఊళ్ళో ఉండడం అనవసరం, ఎక్కడికైనా వెళ్ళి కొత్త బతుకు తిరుగు చూసుకుందాం అని పాపం కాలినడకన 3 రోజులు ఏకధాటిన కేకారణ్యాల్లో నడుచుకుంటూ నడుచుకుంటూ గమ్యం లేకుండా వెళ్ళాడు. ఆ రోజుల్లో ఎక్కువగా అరణ్యాలు ఉండేవి కదా, అరణ్య మార్గం గుండా వెళ్ళిపోయాడు. అప్పటికే అంతపూర్వం 2 రోజులు భోజనం లేదు, ఇప్పుడు ఇంచుమించుగా ఇంకో 3 రోజులు భోజనం లేదు. ఇదంతా కటిక ఉపవాసం. ఏదో మంచినీళ్ళు దొరికితే తాగాడు, ఆకులు దొరికితే తిన్నాడు, చింతాకులు తిన్నాడు చింతతో చివరికి వాడు. చెట్ట చివరకు ఒక రోజున ఘుసురుణ కుసుమ మాల్యా కోటి కాంతి వస్తూ ఉండగా, ఘుసురుణము అంటే కుంకుమ, కుసుమము అంటే పువ్వు, కుంకుమ పువ్వు ఎంత ఎర్రగా ఉంటుందో అలాంటి ఎర్రని రంగుతో సూర్యభగవానుడు పడమర దిక్కున కనబడ్డాడు. అంటే అర్థం ఏమిటి, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ అస్తమయ సమయంలో వీడు ఒక భయంకర అరణ్యంలో ఉన్నాడు. ఈ అడవిలో కింద ఉంటే ఏ జంతువు నన్ను తింటుంది, నాకు తిండి లేకపోయినా పర్వాలేదు, నేను ఇంకో దానికి ఫుడ్ అయిపోతానని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు మీద అలా కూర్చుని ఆకలి కరకరలాడిస్తూ ఉంటే తట్టుకోలేక పాపం చంటి పిల్లాళ్ళ ఏడ్చేట. పాపాత్ముడైనా వాడు ఏడిస్తే మనకే జాలి కలుగుతుందన్నమాట. అమ్మా బాబోయ్ కడుపు మంటరా బాబు అని వాడు గజగజలాడిపోయాడు. కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. కిందకి దిగుదామంటే భయం, కొమ్మ మీదే కూర్చోవాలి. కిందేమో రాత్రిపూట అవటం వల్ల సింహాలు పులులు మొదలైనవి తిరుగుతున్నాయి. కొమ్మ మీద కూర్చుంటే పట్టు తప్పిపోతుంది ఒళ్ళు, ఆకలికి తట్టుకోలేక కింద పడిపోతానేమో అనే భయం పట్టుకుంది వాడికి. గ్యాస్ ట్రబుల్ పెరిగిపోయింది, మహాబాధపడ్డాడు వాడు. అప్పుడు ఆ రాత్రి కడుపు కరకరలాడుతూ ఉంటే తల్లంటే ఏమిటో తెలిసింది వాడికి. అప్పుడు అమ్మ గుర్తుకొచ్చిందనమాట. ఏమి ఏడ్చాడండి పాపం వాడు. అరుణ గభస్తి బింబముదయాద్రిపయన్ పొడతేరా, గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలు కుడువంగబెట్టు, నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి అన్నదే హరహర, తల్లి అన్నదే హరహర, ఎవ్వరింక కడుపారగ పెట్టెదరీప్సిదాన్నముల్. సూర్యభగవానుడు తూర్పు దిక్కున ఎర్రని బింబముగా ఉదయించే సమయానికి ముందు లేచేది మా అమ్మ. గభస్తి అంటే సూర్యుడు, అరుణ గభస్తి బింబం, ఎర్రగా ఉండే సూర్యబింబం తూర్పు దిక్కున ఇంకా వచ్చిందో లేదో అంతకు ముందే లేచి మా అమ్మ నేను జూదానికి పోతే మళ్ళీ ఇంటికి రానని, అన్నం లేక మాడిపోతానని భావించి ఒక బంగారపు గిన్నెలో పెరుగు సద్దన్నం కలిపి పట్టుకొచ్చేది. చిక్కని పెరుగన్న ముద్ద, ఆ ముద్దలు చేసి నా నోట్లో పెట్టేది. మళ్ళీ ఒట్టి పెరుగు తినలేనని వడపిందులు పట్టుకొచ్చి నంచేది. వడపిందు అంటే ఏంటంటే వేసవకాలంలో ఇంతంత మామిడి పిందులు రాలిపోతాయి, ఆ రాలిపోయిన మామిడి పిందిని ఇలా చాకుతో కోసి లోపలున్న జీడి బయటికి లాగి దీన్ని ఆవకాయ పిండిలో ఊరగాయ పిండిలో బాగా నానబెట్టేవారు. కొంతకాలం పాటు ఆ ఊరగాయ పిండిలో వేసిన తర్వాత అందులో ఇది నాని 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 మంచి రుచిగా తయారయ్యేది. ఈ నూనె ఈ పిండి లోపలికి వెళ్ళిపోతుంది కదా, బాగా మగ్గిన తర్వాత ఆ ఊరగాయ భలే టేస్ట్గా ఉంటుందిట. ఈ వడపిందిలు పిందిలు కింద నవిలి దాంతోపాటు పెరుగన్నం నంచుకు తింటూ ఉంటే ఓరి దేవుడో నాకు ఆ రోజుల్లో స్వర్గం అంటే భూలోకంలో ఉందని అర్థమైందనమాట. నిజంగా పూర్వం బలి ఆవకాయ రుచిగా ఉండేదండి. ఆ రోజుల్లో ఆవకాయకి ఉన్న రుచి, పెరుక్కున్న రుచి, పప్పుకున్న రుచి, నేతికున్న రుచి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమీ కనపట్లేదు. ఇప్పుడు నెయ్యి వేసుకుంటే కంపు, ఎందుకని అదేదో పేగుల్లోంచి జంతువుల పేగుల్లోంచి నూనె తీసేసి ఆ కొవ్వు తీసి దాంట్లో సుగంధ ద్రవ్యాలు కలుపుతున్నారట, కెమికల్స్ కలిపేసి నెయ్యి నమ్మేస్తున్నారు. ఇంకా పప్పు చెప్పేకల్లా అన్ని కృత్రిమమే కదా. పూర్వం చక్కగా ఆ వంకాయ కూర వేసుకు తింటే ఎంత రుచిగా ఉండేదండి, గుత్తి వంకాయ కూర తింటే స్వర్గానికి వెళ్ళినట్టు ఉండేది, నిద్ర పట్టేది మనకి. ఆ బియ్యం బాగుండేవి, నెయ్యి బాగుండేది, పప్పు బాగుండేది. ఇప్పుడిప్పుడు మళ్ళీ కొంత మంచి మార్గంలోకి పెడుతున్నాం, మంచి కందిపప్పు మళ్ళీ వస్తుందని ఆశిద్దాం. అంతకంటే రుచి కలిగిన పదార్థాలు రావాలని కోరుకుందాం, కాశీ విశ్వనాథుని అనుగ్రహించాలని కోరుకుందాం. అన్నపూర్ణ కటాక్షం ఉంటే ఏదైనా సాధ్యం. ఆ పెరుగు వడపిందెలు నాకు కడుపు నిండా పెట్టేది మా అమ్మ. ఎంత కరుణాస్వరూపిణి, పరమ పవిత్రురాలు. ప్రేమ అంటే మా అమ్మ దగ్గరే నేను చూశాను. తల్లికి సాటి వచ్చే దేవత ఉన్నదా, ప్రాణానికి ప్రాణంగా పిల్లల్ని పెంచి అన్నం పెట్టి సాకేది ఈ ప్రపంచంలో ఒక్క తల్లి మాత్రమే. అందుకనే ఎంత కోపం వచ్చినా జీవితంలో తల్లిని మాత్రం తిట్టకూడదు, కొట్టకూడదు. అలా తల్లిని కొట్టినా తిట్టినా ఆ పాపాత్ముడికి విముక్తి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. లేవగానే మీ అమ్మకి దండం పెట్టండి, మీకు ఎందుకు ఉద్యోగం రాదు, మీరెందుకు బాగుపడరు నేను చూస్తాను. మీ అమ్మని తలుచుకుని లేవండి, బ్రతుకున్నా చచ్చిపోయినా సరే పర్వాలేదు, చచ్చిపోయిన తల్లినైనా తలుచుకోండి. బ్రతుకున్న రోజుల్లో ఇంత అన్నం పెట్టండి, చచ్చాక ఇంత పిండం పెట్టండి, ఏదో ఒకటి చెయ్యండి. నా మాతు పరదైవతం, ఈ ప్రపంచంలో గొప్ప దైవం అంటే తల్లి, తల్లిని మించిన పరదేవత లేదన్నారు పురాణాల్లో. ముందు అమ్మకే నమస్కరించాలి, ఆ తర్వాతే బాడీ ఇచ్చిన డాడీ వాడి జీడి వీడు రెండో వాడు. నేను మగవాడినైనా ఇదే మాట ఎందుకు చెప్తానంటే ముందు తల్లి, ఆ తల్లికి సాటి వచ్చేవాళ్ళు లేరు. ముందు అమ్మకి దండం పెట్టి అప్పుడు అయ్యకి దండం పెట్టాలి. తల్లిదండ్రులు ఇద్దరినీ పూజించాలి, అప్పుడు గురుదేవుడు అన్నారు మాతృదేవో భవ పితృదేవో భవ, అప్పుడు ఆచార్యదేవో భవ, ఆపై అతిథిదేవో భవ అన్నారు. ఇది క్రమాన్ని పాటించాలి. నేను మా అమ్మకి ఎంత ద్రోహం చేశాను, హరహరా ఇక నాకు కడుపారా అన్నం ఎవరు పెడతారు, ఆకలి తెలిసి అన్నం పెట్టేది ఎవరు అన్నారు. నేను గొప్ప పాట చూశానండి చాలా కాల క్రితం, బహుశా పురాణాలు బాగా చదివిన పుణ్యాత్ముడు రాశాడు, రాసిన రచయిత తెలియదు కానీ అర్ధాంగి అనో సినిమాలో పాట అన్నమాట. ఇంటికి దీపం ఇల్లాలే ఇల్లాలే, ఇంటికి దీపం ఇల్లాలే ఇల్లాలే, సుఖాల పంటకు జీవం ఇల్లాలే ఇల్లాలే, ఇంటికి దీపం ఇల్లాలే. నాధుని తలలో నాలుక తీరున, నాధుని తలలో నాలుక తీరున, మంచి చెడులలో మంత్రి అనిపించును, మంచి చెడులలో మంత్రి అనిపించును, అభిరుచి తెలిసి ఆకలి నెరిగి, అభిరుచి తెలిసి ఆకలి నెరిగి అన్నము పెట్టే అమ్మను మిల్చును, అభిరుచి తెలిసి ఆకలి నెరిగి అన్నము పెట్టే అమ్మను మిల్చును, సహచర్యములో పరిచర్యలలో సహచర్యములో పరిచర్యలలో దాసిగా తరింపజూచును, దాసిగా తరింపజూచును, దయావాహిని ధర్మరూపిణి భారతమాని భాగ్యదాయిని. స్త్రీమూర్తి యొక్క మొత్తం పిక్చర్ అంతా ఇందులో చూపించేశారు. అటువంటి స్త్రీలను ఎప్పుడూ భక్తితో గౌరవించాలి. ఆడవాళ్ళని గౌరవిస్తున్నాం కాబట్టి ఆర్యావర్త దేశంలో మనం ఇంకా సుఖపడుతున్నాం. అందువల్ల ఆ తల్లికి సాటి వచ్చే దేవత ఎక్కడుంది? ఆ తల్లికి అంత అన్యాయం చేశాను, మా అమ్మకి ద్రోహం చేశాను అని పాపం ఆయన ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. తెల్లవారింది. అక్కడి నుంచి దైవం ఎటు నడిపితే అటు వెళ్ళాడు వాడు. అదృష్టం ఆ రోజు మహాశివరాత్రి పర్వదినము. వాడికి తెలియకుండానే వాడి కాళ్ళు పరమ పవిత్ర కాశీక్షేత్రానికి తీసుకొచ్చేవాడు. వచ్చింది అడుగుపెట్టింది కాశీ టాపోట. సూర్యోదయ సమయమునకు మహాశివరాత్రి పర్వదినం అన్నాడు. జనులంతా శివరాత్రి నాడు వచ్చి తీరాలి అని కలలుకనే దివ్యక్షేత్రమైన వారణాసి క్షేత్రానికి రాగలిగాడు ఆయన. ఈ క్షేత్రం గురించి ఇంక ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువే. ఆదిశేషుడు చెప్పలేడు, ఆరు ముఖములు కలిగిన షణ్ముఖుడు నేను చెప్పలేనన్నాడు ఇందులో కాశీఖండంలో. సాక్షాత్ పరమేశ్వరుడే నా క్షేత్రమైన కాశీక్షేత్రం గురించి నేను వర్ణించలేను, దీని మహిమని వర్ణించలేనన్నాడు. బృహస్పతి వర్ణించలేడు అంతటి మహామహిమ కలిగిన దివ్యక్షేత్రం ఈ వారణాసి అంటే. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి రోజు తేనె దొరుకుతుంది. ఆ తేనె ఆయనకి సంతోషం కలిగించటం లేదట. ప్రాలేయా చల కన్యకావదన శుంభత్ పద్మ సౌరభ్యమున్, ప్రాలేయా చల కన్యకావదన శుంభత్ పద్మ సౌరభ్యమును, క్రోళం గల్గియు తుష్టిలేక మునిహృత్ క్రోడాబ్జ సౌగంధ్య లీలా, లాలిత్యము కోరు ఒక్క శతరోలంబొంబు నైజాకృతి డాలుల్ దిల్చు పరాశుల భ్రమర కీటన్యాయ రీతిన్ పురిన్. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో రాసిన ఒక అద్భుతమైన పద్యం ఇది. ఒక తెల్ల తుమ్మెద ఉందిట, ఒక తుమ్మెద ఉన్నది. తుమ్మెదలు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి, కానీ ఈ తుమ్మెద తెల్లగా ఉంటుంది. తుమ్మెదలు తామర పువ్వు మీద వాలి అందులో ఉన్న తేనె తాగుతాయి. ఈ తెల్ల తుమ్మెదకి ఒక గొప్ప తామర పువ్వు దొరికింది. అదేం తామర పువ్వు తెలుసా? ప్రాలేయాచల కన్యక వదన శుంభత్ పద్మం. ప్రాలేయ అంటే మంచు. ఈ మంచు ఒక కొండ అయ్యిందట. ప్రాలేయాచలం అంటే ఎంతకేమిటి? హిమాలయ పర్వతం, శైలం. ఆ శైలమునకు జ పుట్టింది గనక అమ్మవారికి శైలజ, కొండ కూతురు. ప్రాలేయాచల కన్యక అంటే ఎంతకీ చిట్ట చివరికి ఎవరన్నమాట? పార్వతీదేవి. ఆవిడ వదనం ముఖం శుంభత్ పద్మం, తళ్ళ తళ్ళ మెరిసిపోతున్న తామర పువ్వు. అమ్మవారి ముఖం ఒక తామర పువ్వు. ఈ తామర పువ్వులోంచి వస్తున్న తేనె అంటే ఆవిడ ముఖంలోంచి వస్తున్నటువంటి ఒక గొప్ప మాధుర్యం ఉన్నదట. ఆవిడ మాట్లాడితే అదొక తేనె అన్నారు. ఈ తేనెని, ఈ సౌరభ్యమును రోజు తాగే అదృష్టం ఎవరికి ఉంటుంది? పార్వతీ ముఖపద్మంలో ఉన్న తేనెని ఆస్వాదించే అధికారం ఒక్క ఆయనకే ఉన్నది. ఆయనే పరమశివుడు. శివుడు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు అలా. అందుకని ఆయన్ని తెల్ల తుమ్మిద అన్నారు. పార్వతీ ముఖపద్మము నుంచి వచ్చేటటువంటి అందమైన మాటలనే తేనె తాగే తెల్ల తుమ్మెద ఈ కాశీలో తిరుగుతోంది. ఆ తెల్ల తుమ్మెద ఎవరు? పరమేశ్వరుడు. రోజు పార్వతీదేవి ముఖమనే పద్మం నుంచి వస్తున్న వాక్కులనే తేనె తెగ తాగుతున్నాడు కదా. తాగిన తర్వాత తృప్తి పొందాలిగా. అయినా ఆయనకి తృప్తి కలగడం లేదట. పార్వతీదేవి వాక్కులకే సంతృప్తి పొందడం లేదనమాట ఆయన. నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ కలగటం లేదు, ఆకలి తీరటం లేదు, నాకు ఇంకా తేనె లభించాలి అని వెతికాడు ఆయన. వెతికితే ఆయనకి ఇంకో పువ్వు దొరికింది టండోయ్. ఇదేం పువ్వు? మునిహృత్ క్రోడాబ్జం, మునుల హృదయ మధ్యం, మునుల యొక్క హృదయము మధ్యము అనే మరొక తామర పువ్వు దొరికింది. ఈ తామర పువ్వులో ఉన్న తేనె తాగుతున్నాడు. అంటే అంతరార్థం ఏమిటి? ఇంత పార్వతీదేవి భక్తితో సేవించినా ఆయనకి భక్తులంటే ఇష్టం. ఆ భక్తులంతా మునులు, వాళ్ళ హృదయ మధ్యంలో నివసిస్తాడు. ఆ హృదయమే ఒక తామర పువ్వు. ఆ తామర పువ్వులో భక్తి అనే తేనె ఉన్నది. ఈ భక్తి అనే తేనె కోసం పార్వతీదేవిని కూడా విడిచిపెట్టి మకాం పెడతాడు. ఆ భక్తులంతా నివసించే దివ్యక్షేత్రం వారణాసి. అంటే మీరే ఇక్కడ పార్వతి ఉన్నది అన్నపూర్ణగా విశాలాక్షిగా అక్కడ ఉంటాడు ఆయన. కానీ ఇక్కడికి వచ్చిన భక్తులు మీరంతా మునులు. మీ హృదయం మధ్యంలో ఉన్న తామర పువ్వులో చేరి మీరు నిరంతరం శివశివ 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 అంటూ ఉంటే ఈ నామస్మరణం అనే తేనె తాగుతూ ఉంటాడట. అప్పుడు మాత్రమే తృప్తి పొందుతాడట. నాకు పార్వతి కంటే నా భక్తుల యొక్క హృదయమే ఇష్టం, వాళ్ళ నామస్మరణమే ఇష్టం, వాళ్ళు చేసే నామస్మరణం అనే తేనె తాగుతూ తన్మయమైపోయి వాళ్ళని అనుగ్రహిస్తానంటాడు ఆయన. అలాంటి ఒక తెల్ల తుమ్మిద ఇక్కడ తిరుగుతుందన్నమాట. ఈ తెల్ల తుమ్మిద ఏం చేస్తుందట? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడతో అయిపోలా, అయిపోతే తెనాలరామకృష్ణుడు ఎలా అవుతాడు ఆ కవిత్వం రాసిన వాడు? తుమ్మిద ఏం చేస్తుందో తెలుసుగా మీకు. తుమ్మిద పిల్లల్ని పెట్టదు, గుడ్లు పెట్టదు. మరి సంతానోత్పత్తి ఎలాగా? పేడ ఆవులు గేదెలు వేస్తాయి కదా, ఆవులు గేదెలు వేసే పేడలో పురుగులు ఉంటాయి, వాటిని పేడ పురుగులు అంటారు. ఈ పురుగుని తుమ్మిద పట్టుకుపోయి తన గూట్లో పెడుతుంది. పెట్టి ఆ పురుగు చుట్టూత భమ్మని తిరుగుతుంది. తిరిగితే ఆ పురుగు గుడ్లప్పగించి భయంతో ఈ తుమ్మిదను చూస్తుందట. ఈ శబ్దానికి ఈ ఝంకారానికి భయపడి పేడ పురుగు గుడ్లప్పగించి తుమ్మిదను చూస్తుంది. దాంతో కాసేపటికి పేడ పురుగే తుమ్మిదైపోతుంది. అంటే భయపెట్టి ఒక పురుగుని తుమ్మిద తన తుమ్మిదగా మారుస్తుంది, ఝంకారంతో మారుస్తోంది. దానికి భ్రమర కీటన్యాయం అని పేరు అన్నమాట. ఇప్పుడు ఈ తెల్ల తుమ్మిది ఉందిట, ఆ తుమ్మిద ఇక్కడికి వస్తుందిట. వచ్చి మన చుట్టూత ఝంకారం చేస్తుందిట. మనందరం పేడ పురుగును మన చుట్టూ చేరి జమ్మని తిరుగుతుంది. దాంతో మనందరం ఆయనలో కలిసిపోతాడంట. డాలోందించు. ఎంత అందంగా చివరి మాటలో చెప్పాడంటే ఒక్క పద్యంలో ఎంత అర్థం రాశాడు ఆయన. డాలొందించు పరాశులన్. డాలు అంటే కాంతి. తన తెల్లని కాంతిని మనకిస్తాడట. ఎవరికి? పరాశులకు, పరప్రాణులకు, మనందరి ప్రాణాలందరికీ కూడా ఒక కాంతి ఇస్తాడట. భ్రమర కీటన్యాయలేలన్ పురిన్. ఒక తుమ్మిద పేడ పురుగుని తుమ్మిదగా చేసినట్టుగా ఆయన కూడా ఇక్కడ ఒక్కసారి నమశివాయ అంటే మన చుట్టూ ఓం అని తిరుగుతాడు. ఈ ఓంకారమే తెల్ల తుమ్మిద ఝంకారం. ఈ ఓంకారం మన చెవిలో చెబుతాడు. వెంటనే మనం ఏమైపోతాం? ఆయనలో కలిసిపోతాం. ఇందులో ఉన్న టెక్నిక్ ఏమిటో తెలుసా? ఇక్కడ చచ్చిపోయిన వాడిని పడుకోబెట్టి తగలబెడతారు కదా, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ముందుగా కుడి చెవిలో ఓంకారం చెబుతాడు. అప్పుడు ఏమవుతుందంటే మన తల కొంచెం కదులుతుందండి. ఇక్కడ శవాలను తగలబెడుతున్నప్పుడు మణికర్ణికా ఘట్టంలో చూడండి, శవానికి నిప్పెట్టిన వెంటనే కొంచెం కదులుతుంది అబ్జర్వ్ చేస్తే. అంటే ఏమిటి? ఈ చెవిలో ఓంకారం చెప్పావు, ఈ చెవిలో కూడా చెప్పు అని కదులుస్తాడు. ఈ చెవిలో కూడా ఓంకారం చెబుతాడు. అప్పటిదాకా ఇక్కడ తగలబడే శవంలో ఇంకా కొంచెం ప్రాణం ఉంటుంది. ఇప్పుడు శివుడు వచ్చి తుమ్మిద ఛంకారం చేసినట్టుగా చెవిలో ఓంకారం చెబితే అప్పుడు ఆ ప్రాణం బయటకు వచ్చి శివుడిలో కలిసిపోతుంది. అంటే ఈ చచ్చినవాడు కాస్త శివుడైపోతున్నాడు. ఇది భ్రమర కీటన్యాయం అంటే. అందుకని ఇక్కడ చావండిరా నాయన, ఇక్కడ శవాన్ని తగలబెట్టండిరా, తగలబెడితే ఆయన వస్తాడు. తుమ్మిద ఎలా అయితే ఝంకారం చేసి పేడ పురుగుని తుమ్మిదగా మారుస్తుందో ఆయన నీ చెవిలో ఓంకారం చెప్పి 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 నిన్ను తీసుకుపోయి తల్లో కలుపుకుంటాడు. నువ్వే ఆయన అయిపోతావు, ఆయనే నువ్వైపోతావు. ఇక నీకు శివుడికి తేడా లేదు. దీనికి ఏమని పేరు? సాయుజ్యము అని పేరు అనమాట. సాయుజ్యం అనే ముక్తి ఇస్తాడు. ఈ ముక్తి ఇచ్చే ఏకైక క్షేత్రం వారణాసి క్షేత్రం. అటువంటి క్షేత్రానికి వాడు అదృష్టం అండి, బాగుండి వచ్చాడనమాట. అసలు ఎంత గొప్ప యోగ జాతకం ఉందండి ఇది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు అదే అనిపిస్తుంది అనమాట. ఇందులో కొంతమంది ఎక్కడో పెద్దల పుణ్యం వల్ల వచ్చారు. మీ పుణ్యం వల్ల రావడం కాదు. మీ పుణ్యం అయితే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తున్నా నేను అంత తేలిగ్గా అనుకోను. మన పుణ్యం కాదు, మన పెద్దలు ఎవరో ఉంటారు. ఉదాహరణకి ఆవిడ ఉన్నారనుకోండి, వాడు నాన్నగారు యోగలింగేశ్వర శతకం రాశారు కాబట్టి ఆ యోగలింగం వల్ల ఆవిడ బాగులింగం అయ్యింది ఇప్పుడు. లేకపోతే వేళకోడమా, బాగులింగ పల్లిలో ఉండేవారు ఆయన. అందుకని చెప్తాను, అదేదో ఏ వాగ్గు అనేవారు అనమాట. దాన్ని మహాత్ముడు మా పెదనాన్నగారు యోగలింగేశ్వర అని ఒక శతకం రాశారు. యోగలింగేశ్వర గారి పేరు అంటే తోటపల్లి లింగ. యోగలింగేశ్వర మా నాన్నగారు రాశారు తోటపల్లి లింగ. ఈశ భవనాశ ధారమల్లేశ లింగ. ఈశ భవాన్ని అంటే పుట్టుకొని నాశనం చేస్తావు, సంసార దుఃఖం తొలగిస్తావు. నీ నెత్తి మీద ఎప్పుడు ధార పడుతూ ఉంటుంది కనుక నువ్వు ధారమల్లేశ్వరుడి అనే మకుటంతో ఒక శతకం రాస్తే ఆ పుణ్యం ఈవిడికి అంటుకుని ఆ పుణ్యం వల్ల వాళ్ళు కాశీ వచ్చింది. రిటైర్ అయిన ఎంతో కాలం తర్వాత మళ్ళీ నాటికి 74 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళ నాన్నగారు మా పెద్ద నాన్నగారు చేసిన ఆ ఈశ్వర ఆరాధన. అందుకు చెబుతున్నాను, ఈవిడ చెయ్యొచ్చుకోవడం వల్ల వాళ్ళు ఆయన ఆవిడ కూడా మా మేనత్త కాబట్టి, మా తాతగారు మా బామ్మగారు వాళ్ళు మహాత్ములు కనుక, వాళ్ళు చేసిన అన్నదానం వాళ్ళు చేసిన గొప్ప మహాదానం కనుక వాళ్ళు ఈశ్వర ఆరాధనకి వెళ్ళి తత్పరులట. ఆ పుణ్యం వల్ల ఆయన రాగలిగాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన పుణ్యం కంటే ఈవిడ పుణ్యం, భవానీ వల్ల కూడా ఆయన బాగుపడ్డాడు. ఇలా అన్నానని ఏమన్నా అనుకున్నా తిట్టుకున్నా నేనేమనుకోను, కానీ ఆవిడ మీద నాకున్న అభిమానం అనుకోండి, ఆ వంశానికి ఆ శక్తి ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇక నేనున్నాను, మా తండ్రి గారు నిరంతరం ఇక్కడ చదువుకున్నారనుగా, 5 ఏళ్ళు ఇక్కడ చదువుకున్నారు, హరిశ్చంద్ర ఘాట్లో శవాల వెలుతురులో చదువుకున్నారు, విశ్వేశ్వరుడి సేవ చేశారు 5 ఇయర్స్. ఆ రోజుల్లో 1932 ఆ రోజుల్లో అసలు రైళ్లే సరిగ్గా లేని రోజుల్లో వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఎన్నో విద్యలు నేర్చుకున్నారు, ఈశ్వర అనుభూతి పొందారు, యోగలింగేశ్వర శతకం రాశారు, మా అందరికీ అదే బోధించారు. కాశీ కాశీ అని నాకు వేసి చూసి రేయింబవళ్ళు నాకు చెప్పారు. ఆయన చెప్పగా చెప్పగా మా బుర్రలన్నీ కాశీకేసి వచ్చేసాయి. లేకపోతే ఎక్కడ ఈ మారుమూల గ్రామాలు మనవి, ఎక్కడ కాశీక్షేత్రం? ఈ కాశీ మహిమను ఎన్నిసార్లు చెబుతున్నాను, కాశీని తలుచుకుని తలుచుకుని చదివి చదివి చివరికి నేనే కాశీ అయిపోయాను. అహమేవ కాశీ పట్టణం అన్నట్టుగా అయిపోయాను నేను. దీనికి గల కారణం పెద్దలు అన్నమాట. మీ పెద్దలు కూడా అలాంటి పుణ్యాత్ములు, వాళ్ళు కనుక ఆ సంస్కారవంతులు కాకపోతే మీరు రాలేరు. తల్లిదండ్రులే కదా మీకు శరీరం ఇచ్చారు, ఆ తల్లిదండ్రుల పుణ్యపాపాలు మీతో వస్తాయి. ఏ తల్లి మిమ్మల్ని సేవించిందో, ఏ తండ్రి మీకు ఏం నూరి పోశాడో, మీ పెద్దలు ఏ జన్మలో పుణ్యం చేశారో, ఎంతమంది మహానుభావుల అనుగ్రహంతో ఇక్కడికి వచ్చారు. మాతృకటాక్షం, పితృకటాక్షం, గురుకటాక్షం ఈ మూడు ఉంటే తప్ప, లేకపోతే అవిముక్త క్షేత్రంలోకి వారణాసిలోకి రమ్మంటే రాలేరు, వచ్చిన ఒక క్షణం ఉండలేరు, వాడు ఇక్కడి నుంచి మధ్యలో పారిపోతాడు. అందువల్ల మనందరం మన పెద్దలకి భక్తితో నమస్కారం చేయాలి. వీడు కూడా ఎంత దుర్మార్గుడైనా ఈ యజ్ఞదీక్షితుడు కొడుకు కొనలేది, వాళ్ళ నాన్నగారు యజ్ఞాలు చేశారు, వాళ్ళమ్మ సోమిదేవమ్మ అంటే యజ్ఞంలో సోమరసం తాగింది, అందువల్ల రాగలిగారు. లేకపోతే ఎక్కడ వస్తారండి, అంత తేలిక రాగలుగుతారా? ఇక్కడికి రావడం అట ఒక యజ్ఞం. ఈ కాశీఖండంలో ఒక అద్భుతమైన పద్యం రాశాడు శ్రీనాథుడు, ఏలా ఉపవాస వ్రత వేలా అష్టాంగ యోగ మేలా తపమును. ఎందుకు ఉపవాసం? కాశీ వచ్చాక ఉపవాసం కూడా అక్కర్లా, అంటే మానేయమని కాదు, ఆయన ఉద్దేశం చెప్తున్నాడు పూర్తిగా అనండి. ఎలా ఉపవాసాలు, ఎందుకు అష్టాంగ యోగాలు, ఎందుకు ఇన్ని యజ్ఞములు, ఎందుకు ఇన్ని విద్యలు? ఒక్కసారి గంగా స్నానం చేస్తే కాశీలో ఇవన్నీ వాటి ముందు బలాదు. ఒక్కసారి గంగా స్నానం చేస్తే యజ్ఞములు ఉపవాసములు తపస్సులు దానములు శౌచములు ఇవన్నీ ఇవ్వలేని ఫలితం కాశీ గంగ ఇస్తుంది. అందుకే కాశీ గంగలో ఎలా ఉన్నా స్నానం చేయమన్నారు, మురికి లేదు ఇంకో గరికి లేదు, శుభ్రంగా స్నానం చేసేయండి, దాని నీళ్ళు నెత్తికి తెచ్చుకు పోసేయండి. బాగా ప్రవాహంగా ఉంటే ఒడ్డు మీద కూర్చుని గజం కంటే ఎక్కువ వెళ్లకుండా గజ ఎత్తగాళ్ళు అంటే అదే గజం మాత్రమే ఎదుగుతారు పాప వాళ్ళు, అలా దిగి స్నానం చేసేయండి. ఆ మాత్రానికే మీరు పరమ పవిత్రులైపోతారు. ఇక్కడ పెద్దగా మంత్రములు కూడా అక్కర్లా, నమశివాయ అనండి. ఇక్కడ ఉన్నంతసేపు నమశివాయ నమశివాయ అనంటారా, మీకు ఎంత పుణ్యం ఉంటుందో. అన్నీ విడిచిపెట్టండి, ఇక్కడ ఉన్నప్పుడు శివుడు ఈశ్వరుడు ఒక్కడే. ఇక్కడికి వచ్చి వేదవ్యాసుడు ప్రపంచంలో విష్ణువు కంటే గొప్ప దేవుడు లేడు అన్నాడు, తెలుసుగా మీకు ఇందులో కథ. వెంటనే నందీశ్వరుడు వాక్స్తంభన చేశాడు కాబట్టి అప్పుడు ఆయన కంగారు పడితే విష్ణువు వచ్చి ఏ క్షేత్రంలో ఉన్నప్పుడు ఆ క్షేత్ర దేవతని ప్రశంసించాలి. అందులో కాశీ విశ్వేశ్వరుడి దయవల్లే నేను విష్ణువుని అయ్యాను, ఈ లోకానికి పాలకుండా అయ్యాను, ఆ కథ కూడా వస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ విశ్వేశ్వరుడే అధినాథుడు మహాత్ముడు అను, లేకపోతే నీ గొంతు రాదన్నాడు. అప్పుడు మళ్ళీ ఆయన క్షమార్పణ చెప్పుకుంటే నందీశ్వరుడు కంఠం తిరిగిచ్చాడు. కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు వామదేవ విశ్వేశ్వర అనాలి, అంటే విశ్వేశ్వరుడి కటాక్షం పొందుతాం. మహాత్ముడు హరిశ్చంద్రుడు ఇక్కడికి వచ్చాడు, రాగానే ఏం చేశాడు, విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు విశ్వేశ్వరుడు కాసు కూర్చున్నట్ట. ఇతడు గనక విశ్వామిత్రుడి అప్పు తీర్చడానికి నన్ను డబ్బు అడిగితే తక్షణం ఇచ్చేస్తాను, ఆ డబ్బుతో వాడు అప్పు తీరిపోతుంది, హాయిగా సుఖంగా ఇంటికి పోతాడు అని విశ్వేశ్వరుడు లింగంలో రెడీగా కూర్చున్నాడు. కానీ ఆయన ఏం చేశాడు, మహాత్మా విశ్వేశ్వర నేను విశ్వామిత్రుడికి అప్పు పడ్డాను, కేవలం 14 కోట్లు, అవి ఇమ్మని అడిగాడా? అడగలా. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళగానే అందరూ తలో రకమైన కోరిక కోరుతారు. ఆయన ఏమన్నా కోరాడో వింటే ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఈతడు అడిగితే డబ్బివ్వడం కోసం శివుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ ఈయన ధనం అడగలేదు. విశ్వేశ్వరుడి దర్శనానికి తన భార్యతో కూతురుతో వెళ్ళాడు. అంతటి అయోధ్యానగరాన్ని పరిపాలించే చక్రవర్తి అయోధ్యాధిపతి ఇక్ష్వాకు వంశస్థుడు త్రిశంకుని కుమారుడు మహాత్ముడు కృతయుగానికి అలంకారభూతుడైన హరిశ్చంద్రుడు ఇవాళ దిక్కులేని చిరిగిపోయిన బట్టలతో కేవలం గంగా స్నానం చేసేంత విభూతి పెట్టుకుని ఆలయంలోకి వెళ్ళి సదమలానంద తేజోమయ సకల లోకపాలక సర్వేశ్వర శంభో నిత్యము సత్యము నిర్మల ధర్మము నిత్యము సత్యము నిర్మల ధర్మము నెలకొల్పుట నీ విధి కాదా నెలకొల్పుట నీ విధి కాదా జయ కాశీ విశ్వనాథ మము కాపాడుమా జగన్నాథ. ఎంత బాగా అన్నాడండి ఆయన, ప్రభు అప్పు తీర్చడానికి నీ దగ్గరికి నేను డబ్బుల కోసం రాలేదు, ధనం నేను కష్టపడి సంపాదిస్తాను నిన్ను అడగను, కానీ నాకు ఒకటి ఇవ్వాలి, ఎన్ని కష్టాలు వచ్చినా నిత్యం సత్యం మీద నిలబడాలి, ధర్మం తప్పకూడదు, మా గురుభక్తి సత్యం ఇవి నన్ను నిలబెడతాయి, కాబట్టి ఇది నాకు ప్రసాదించు, ఇవి తప్ప నాకు వద్దన్నాడే. దాంతో శివుడు తథాస్తు, ప్రాణం పోయినా నువ్వు సత్యం మీద నిలబడతావు ధర్మం మీద నిలబడతావు అన్నాడు. అందువల్లే ఆయన చివరిదాకా ధర్మం మీద నిలబడ్డాడు, సత్యం మీద నిలబడ్డాడు. ఆయనకి తెలుసు సత్యం వల్లే ఎప్పటికైనా సమస్త లోకాలు జయిస్తాను అని. అలా సత్యం నిలబెట్టే క్షేత్రం వారణాసి, అందుకే దీనికి సత్యస్థలం, ధర్మస్థలం, అర్ధస్థలం, ముక్తిస్థలం అని పేరు. అటువంటి దివ్యక్షేత్రానికి గుణనిధి గారు మహాశివరాత్రి పర్వదినన్నాడు వచ్చాడు. చాలా అద్భుతమైన గాథ ఈ గుణనిధి యొక్క అపూర్వ గాథని మనం శ్రద్ధతో చెప్పుకుందాం. చిట్ట చివరికి శివశర్మ ఉపాఖ్యానం ఏమైంది, కాశీమహిమ ఏమైందో తెలుసుకుందాం. దాంతోపాటుగా కుమారస్వామి అగస్త్యునికి కాశీమహిమని చెబుతాడు. ఇవన్నీ మనం చెప్పుకుందాం. కాశీలో ఎంత నియమం పాటిస్తే అంత మంచిదో. తీర్థోపవాస కర్తవ్య, తీర్థయాత్రలకు వచ్చినప్పుడు ఉపవాసం చెయ్యాలి. శిరసు ముండనానిచ అవకాశం ఉన్న మగవాళ్ళు గుండు కూడా చేయించుకోండి. పండులో ఉన్నవాడి గుండుతో అంత అందంగా ఉండనేమో అనుకోకండి, బోడి జుట్టు అదే వస్తుంది. అంటే జుట్టు అంటూ ఉన్నవాళ్ళకి నేను చెప్పింది, భగవంతుడే క్షవరం చేస్తే ఇక మనకు అంతకంటే అదృష్టం లేదు. ఈ శిరోగతమైన పాపాలు ఈ సౌందర్య వ్యామోహంతో ఉంటారు కనుక ఈ జుట్టు కోసం అల్లాడిపోతాం కనుక ఈ జుట్టు మీదకి చేరతాయి పాపాలని. ప్రతి తల వెంట్రుకలో ఒక్కొక్క మహాపాపం ఉంటుంది, ఇవన్నీ క్షవరంతో వెళ్ళిపోతాయి. అందుకనే ముండనత గుండు చేయించటం వల్ల శిరోగత అని పాపాన్ని ఈ తలను ఆశ్రయించుకున్న పాపాలు యాంతి వెళ్ళిపోతాయి, నశిస్తాయి. అందుకని గుండె చేయించుకున్నారు. ఇది కూడా మళ్ళీ ఎవరికంటే మగవాళ్ళకి, ఆడవాళ్ళు మూడు కత్తెరలు తప్ప పూర్తి గుండు చేయించుకోకూడదు. ఒక్క భర్త చచ్చిపోతాడు అనుకున్నప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప, లేకపోతే గుండు చేయించుకోరడానికి వీల్లేదని శాస్త్రం చెబుతున్నది. అలాగే ఇక్కడ ఉన్నప్పుడు వీలున్నంత వరకు ఆహారం తగ్గించాలి. లఘ్వాసి అంటే కొంచెం తక్కువ అన్నం తినాలట. ఉదయం పూట అన్నం తింటే సాయంకాలం పూట పండు తినమన్నారు, ఫలహారం తినమన్నారు, కానీ ఫలహారం అనే పేరుతో ఓ అరడదన పూరి, ఆలు కూర, మళ్ళీ చట్నీ, గారెలు ఇవన్నీ తినడం కదా, అది పలహారం కదా, అది పలహారం బలహారం కాదు. అయితే అన్నమైనా తినేయండి, కానీ ఈ వంకతో ఇన్ని చపాతీలు ఇన్నేసి కూర తినకండి. పండు మాత్రమే తింటే అది పలహారం, రాత్రికి పళ్ళే తినాలి లేదా పాలే తాగాలి. అలా షుగర్ ఉన్నవాడికి మాత్రం కొంచెం అల్పాహారం దానికి తగిన తీసుకోమన్నారు. ఇలా ఆహార నియమం పాటించమన్నారు. నేల మీద చాప వేసి పడుకోవాలట, భూసీయనం చెయ్యాలి. వీలున్నంత వరకు శివశివాని శివనామస్మరణం చెయ్యాలి. పనికిమాలిన మాటలు చెప్పుకోకూడదు, వాడు ఇలా చేశాడు వీడు ఇలా చేశాడు, నేను కాశీకి వచ్చి వెకిలి వేషాలు ఇస్తే వచ్చే జన్మలో పిశాచాలే పుడతారు. ఇక అక్కడి నుంచి అని పిశాచాలయ్యి ఎక్కడ అన్నం దొరుకుతుందా శవాలు దొరుకుతాయని ఎదురు చూస్తారు. కాబట్టి మీరు పిశాచాలు అవ్వాలనుకుంటే ఈ కబుర్లు చెప్పండి, లేదా హరినామస్మరణ హరనామస్మరణ చేసుకోండి. ఇలా అనేక నియమాలు చెప్పారు, క్షేత్రాల్లో ఈ పనులు చేయాలి. ఇంకా అన్నిటికంటే గొప్పది ఏమిటో తెలుసా, గురువాక్యంతు కర్తవ్యం దైవతం క్షేత్రమేవచ అన్నారు. ఏ క్షేత్రంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మీ గురువు చెబితే మాత్రం అది నిషిద్ధం కాదు, గురువుగారు చెబితే ఏం చేసినా పర్వాలేదు. ఎంత మహాకార్యాన్ని మనకు ప్రసాదించిన పుణ్యాత్ములు ఆ మనోరమ గారు. వాళ్ళ అబ్బాయికి ఆవిడ భక్తిని నూరిపోసింది. ఆయన తన జీవితం అంతా దీనికి, ఆయనకి వేరే కుటుంబం లేదు, మీకు ఆ విషయం చెప్పలేదు నేను ఎప్పుడు. ఆయన కేవలం ఒంటరివాడు. ఆ మహాత్ముడు తల్లి కోసం బతుకుతున్నాడు, ధర్మం కోసం బతుకుతున్నాడు. ఆయనకి ఇక కుటుంబంలో ఇల్లు వాకిలి ఇవేం పట్టించుకోడారు, కేవలం భక్తి, కేవలం ఆలయాలు. ఈ మధ్యనే ఎంతో అన్నదానం ఇక్కడికి వచ్చి చేసి చేసి లక్షలు ఖర్చు పెట్టేశాడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే ఉన్న డబ్బంతా విడి ఖర్చు పెట్టాడు, తగలబెట్టాడు అనకూడదు మనం, ఖర్చు పెట్టాడు ఆ పుణ్యాత్ముడు. లేకపోతే ఆయన ఇంకా ఎన్ని కార్యాలు చేశాడో నేను ఎరుగుతుంది కాబట్టి చెబుతున్నాను. బెంగళూరులో ఏ మూలకి వెళ్ళినా, ఏ గుళ్ళోకి వెళ్ళినా ఆయన పేరు ఎరగనివాడు లేదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులంతా ఈ భక్తికి మెచ్చుకుని ఆయన వెంట తిరుగుతూ ఉంటారు. ఇన్ని చేసి కూడా సింపుల్గా ఉన్నాడు చూడండి ఆయన పాప. ఆయనే వెంకటేష్ గారు. ఆయన ఆయనకు కూడా సర్వశుభములు కలుగుగాక. ఆయన మరొక్కసారి మంగళాశాసనం చేస్తున్నాం. హరి ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.